నిన్నటి రోజున గురువుగారు మనకి అర్జున తీర్థయాత్రలు గురించి ప్రారంభం చేశారు. ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే ఇతిహాసం అంటే ఏమిటో సెలవిచ్చారు. తర్వాత కాశీలో ఒక గురువుగారు వారి యొక్క శిష్యుల్ని ఎలా అనుగ్రహించారు, వాళ్ళ స్వభావం ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఏ స్వామివారి దర్శనం చేసినా వారికి ఎలా ఉపయోగపడుతుంది, మన స్వభావం మారితే కానీ ఆ తీర్థయాత్ర యొక్క స్వభావం తీర్థయాత్రల యొక్క ఫలితం ఎలా, గురువుగారి యొక్క అనుగ్రహంతో ఎలా మార్చబడుతుంది మన మనసు యొక్క ప్రవర్తన కానీ సంస్కారాలు కానీ. తర్వాత అర్జునుడు ధర్మం ఎలా పాటించాడు, తను ఇచ్చిన వాగ్దానం కానీ ప్రతిజ్ఞ కానీ ఎలా చెల్లించడానికి ప్రయత్నం చేశారు అనేది, దానిలో భాగంగా గోవు బ్రాహ్మణులు ఎంత ముఖ్యమో మనం గౌరవించడం కానీ వారిని ఎలా సేవించాలి అనేది నిన్నటి రోజున మనం తెలుసుకున్నాము. ఈ రోజున తీర్థయాత్రలు వాటిలో విశేషాలు, వాటిలో ఉన్న ధర్మ సూక్ష్మాలు గురుగారు అనుగ్రహించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం.
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభావిశ్రవదస్యం త్రైపురం మహ నారాయణం నమస్కృత్య నరాచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.
అర్జునుడు తీర్థయాత్రకు బయలుదేరిన విశేషం మనం చెప్పుకున్నాం. అంటే ఒకసారి ఒక నియమం పెట్టుకుంటే ఆ నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదు అని పూర్వకాలంలో అనుకునేవారు. నియమోల్లంఘనంత ప్రమాదం మరొకట్లేదు కొద్దిగా సౌమ దగ్గర జరిగింది. నశ్రేయో నియమం వినా, నియమం లేనిదే శ్రేయస్సు లేదు అని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. అందుకే మనం పెట్టుకున్న నియమాలు మనమే ఉల్లంఘించకూడదు. ఎక్కువ మంది చేసే పొరపాటు అది, ఒక్క పూటకి పర్వాలేదు కదా అనుకుంటాడ, ఇక అక్కడి నుంచి ఆ నియమాన్ని క్రమంగా ఉల్లంఘించడం మొదలు పెడతాడు. అందుకని ఒక్కసారి మనం నియమం గట్టిగా పెట్టుకున్నామంటే ఇంకా నియమాన్ని యావజ్జీవితం పరిపాలించాలి. దానికి ఉదాహరణ చెప్పారు, సంధ్యావందనం సూర్యోదయ సమయానికి చెయ్యాలి అనుకున్నాం. ఎప్పుడో ఒకరోజు బద్ధం వచ్చింది కదా, కాబట్టి ఈ ఒక్కరోజుకి ఆలస్యంగా చేద్దాం అని నిర్ణయించుకుంటే అది జీవితం అలవాటు అయిపోతుంది. అందుకని జ్ఞానులు నిత్యకర్మానుష్ఠానం చేసేటప్పుడు ఎంత ఓపిక లేకపోయినా పనిచేస్తారు. ఒక్క మంచం మీద ఉన్నప్పుడు లేక అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే నియమాలు ఉల్లంఘించమన్నారు. అసలు నిజంగా ఈ అనారోగ్యం కూడా నియమం ఉల్లంఘించడం వల్ల వస్తుంది. లోకంలో ఎక్కువ మంది ఆహారం విషయంలో మాత్రం నియమం ఉల్లంఘించడం లేదు, కానీ తక్కిన కర్మాచరణల్లో విసులుబాటు కలిగించుకుంటారంట. ఐదింటికి పనిచేస్తుంటే ఐదింటికి మొదలెట్టవలసిందే. ఇదే మనకు సినిమా అనుకోండి, సినిమా కోసం ఐడెంటిటీ కాదు కదా, స్టూడియో కోసం పరిగెత్తడం లేదా, సినిమా హాల్ కోసం అక్కడ ఉండే టిక్కెట్ల కోసం నానా యాత్ర పడిపోయి సిటీ బస్సులు ఎక్కి కార్లు ఎక్కి ఉరకలు వేసుకుని వెళ్ళి ఆ సమయానికి అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి ఆ సినిమా చూసి వచ్చేటప్పుడు మళ్ళీ దాని మీద రకరకాల స్టేట్మెంట్లు, ఒకడు లైక్ కొట్ట ఒకటి డెత్ లైక్ కొట్ట, ఈ గందరగోళం అంతా చూస్తున్నావు లేదా అంటే దాని మీద మనకి వ్యాపోహం ఉన్నది. ఇష్టం ఉంటే కష్టం ఉండదు కనుక అక్కడ మాత్రం సమయాన్ని పాటిస్తున్నాం. నాయన పనికి మాలిన వాటి విషయంలో సమయం పాటించకపోయినా ప్రమాదం లేదు. నిత్యం నీ జీవితాన్ని మనస్సుని ఆనందంగా ఉంచే నియమముల దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘన చెయ్యకు, నియమోల్లంఘన చెయ్యకు. అందుకే పాండవులు వాడు పెట్టుకున్న నియమే కదా తీర్థయాత్రలు అంటే. ఎవరైనా ద్రౌపది భర్తతో రాత్రి చేయనిస్తున్న మందిరం కేసు పెడితే వాళ్ళు ఒక సంవత్సర కాలం తీర్థయాత్రలు చెయ్యాలి అనుకున్నారు. ఈ నియమాన్ని పాండవులు ఐదుగురు కలిసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కావాలంటే ఆ నియమాన్ని ఉల్లంఘించవచ్చు. అయినా అది చట్టం కింద భావించి మనం ఒకసారి ఒక మాట అన్నాం సత్యదాకా దాని మీద నిలబడాలి, దీనికే సత్యము అని పేరు అన్నమాట. సత్యం ఎవరికోసమో పాటించకూడదట, మన కోసం పాటించాలి. సత్యాన్ని ఉల్లంఘిస్తే ఎవరు చూస్తారులే అని నీ అనుకోవద్దు, నీ మనస్సే చూస్తుంది. నీ మాటకి నీలో ఉన్న హృదయస్థుడైన ఈశ్వరుడే సాక్షి. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే బయట కనబడుతున్న తీర్థయాత్రని హృదయంలో, హృదయంలో ఉన్న ఈశ్వరుడిని బయట, ఈ రెండు చూడగలిగితే వాడు ఈశ్వరానుగ్రహం పొందుతాడు. ఇది భారతంలో వ్యాసుడు మనకు అందించిన సందేశం. అంటే ఏమిటి, భగవంతుడు ఎక్కడో లేడు, నీ హృదయంలో ఉన్నాడు, హృదయస్థో జనార్దన. కానీ నీ హృదయంలో ఉన్నాడు నీకు ఎలా అర్థమవుతుంది? అందుకే హృదయంలో ఉన్న పరమాత్మని విగ్రహ రూపంలో పెట్టి ఆయన్ని పూజించు. ఆ విగ్రహంలో ఉన్న పరమాత్మ నీలో ఉన్నాడు, నీలో ఉన్నవాడే అక్కడ ఉన్నాడు, ఈ రెండు ఒకటే అనే భావన వస్తే అప్పుడు ధరిస్తాం. చాలామంది ఈ మధ్యన దేవుడు ఎక్కడ లేడండి అన్ని చోట్ల ఉన్నాడు అంటున్నారే, దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు ఆ ఉద్యోగం ఏదో నువ్వు ఇంట్లోనే చేయొచ్చుగా, ఉద్యోగం ఎక్కడ లేదు నీ ఇంట్లోనే ఉంది కదా. కానీ ఎప్పుడు నీ ఇంట్లోనే కూర్చుని పనిచేస్తానంటే ఆఫీస్ వాడు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఆఫీసులో నీ పై అధికారిని ఒకసారి చూడకపోతే, అక్కడికి వెళ్ళి సంతకం పెట్టకపోతే నువ్వు క్రమశిక్షణ తప్పుతావు, కొంతకాలానికి నీ ఉద్యోగంలో లోటు వస్తుంది. అందుకే ఏ శుక్రవారమో గురువారమో ఆఫ్ తీసుకుంటామంటే ఒప్పుకుంటాడు, కానీ మొత్తం నెలవాళ్ళు ఆఫ్ తీసుకుని ఇంట్లో కూర్చుంటామంటే ఉద్యోగం వచ్చిన యజమాని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఈ బయట కనిపించే మనిషే ఆ ఉద్యోగం నువ్వు ఇంటి దగ్గర నుంచి చేస్తానన్నా, నీతితో చేస్తానన్నా, నియమంతో చేస్తానన్నా ఆఫీసుకు వచ్చి తీరాలి అంటున్నాడు కదా. అలాగే పరమాత్మ ఏమన్నాడు, నీలోనే నేను ఉన్నా, అయినా నీలో ఉన్న నన్ను నువ్వు గుర్తించలేవు, గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. ఆ స్థాయికి వస్తే అసలు ఇక్కడ ఉండనే ఉండవు, ఈ సంసారంలో ఉండవు. కాబట్టి నీలో ఉన్న నన్ను గుర్తించడం కోసం బాహ్య ప్రదేశాలలో నేను కొంత శక్తిని బాగా పుడికి పుచ్చుకొని, అంటే కొంత శక్తిని కేంద్రీకరించి తీర్థయాత్ర లేక ఆలయ రూపంలో మీకు దర్శనమిస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది, విగ్రహం కింద ఒక యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ యంత్రంలో ఏమంటాడో తెలిసిన, భగవంతుని యొక్క 16వ కళ ఇందులోకి ఆవాహన చేస్తున్నాం అన్నారు. భగవంతుడిలో 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళల్ని మనం చూడలేము, చూస్తే భస్మం అయిపోతాం. ఎందుకని చెప్పరా, సూర్యుడిలో భగవంతుడిలో ఉన్న రెండు కళలు ఉన్నాయట. రెండు కళలు ఉన్న సూర్యుడు ఎంత వేడిగా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. సూర్య భగవానుడు విష్ణువులోను శివుడిలో ఉన్న రెండు కళలు మాత్రమే పుచ్చుకుని ఉన్నాడు. ఈ రెండు కళలతో ఉన్న ఆయన మధ్యాహ్నం పూట వేసవి కాలంలో భగభగా మంటితే మన ఆ నడి రోడ్డు మీద నడవలేకపోతున్నాం. సూర్యుడికి దగ్గరగా వెళ్ళిన ఏ గోడమైనా కాలి బూడిదైపోతుంది, ఆయన అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరు వెళ్ళలేము. అటువంటిది 16 కళలతో ఉన్న భగవంతుడు నీ ఎదురుగుండా ప్రత్యక్షమైతే ఒకసారి ఆలోచించి ఏమైపోతావు, 16 కళలతో ఉన్న భగవంతుడిని ఎదురుగుండా ప్రత్యక్షమైతే రెండు కళలతో ఉన్న ఒక సూర్యుడు కాదట, కోటి సూర్య ప్రభాభాసమారుడు, కోటి సూర్యులు వేడితో ఉంటాడే. అయినా మనల్ని అనుగ్రహించడానికి ఆ వేడి లేకుండా కోటి చంద్ర సుశీతలహ, కోటి చంద్రుల చల్లదనంతో మన దగ్గరకు వస్తున్నాడు కాబట్టి మనం తట్టుకుంటున్నాం. కాబట్టి భగవంతుడిని సంపూర్ణంగా మనం బయట చూడలేము, చూసినా తట్టుకోలేము. దానికి ఉదాహరణ చెప్తాను మీకు, అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని విశ్వరూపాన్ని చూశాడు. ఒక్క క్షణకాలం ఆయన ఏమన్నాడో తెలిసిన, దివి సూర్య సహస్రస్య భవే యుగపదుత్థిత. ఇది భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో వచ్చిన శ్లోకమే కదా. ఆకాశంలో సూర్య సహస్రస్య వేలాది మంది సూర్యులు భవేత్ వచ్చినట్టుగా ఉంది. ఎలాగా? యుగపత్ అంటే పైగా ఒకేసారి ఆకాశంలో వేల మంది సూర్యులు వచ్చినట్టుగా. యుగపత్ అంటే ఏకకాలం అని అర్థం. ఏకకాలములో వేలాది సూర్యులు ఆకాశములో ఉదయిస్తే ఎలా ఉంటుందో కృష్ణ ఇప్పుడు నీ విశ్వరూపం చూస్తే నాకు ఎలా ఉందన్నాడు. రోజు నా పక్కన కూర్చునే కృష్ణుడివి నువ్వేనా అని వాడు నాకు భయం కలుగుతోంది. అసలు నాకు ఏం చేస్తున్నానో తెలియటం లేదన్నాడు ఆయన. దిశో నజానే నలభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. నీ రూపం, నీ కాంతి, నీ శిరస్సులు, నీ చేతులు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు దిక్కు తోచటం లేదు. ఏది ఏ దిక్కో తెలియటం లేదు. శాంతి లేదు, భయం కలుగుతోంది, నాలుక పిడుచుకట్టుకుపోయింది, వర్ణించలేను, మాట్లాడలేను, అసలు ఉండలేకపోతున్నాను. నీకు పుణ్యం ఉంటుంది, నీ రూపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. అసలు అర్జునుడంతటి ఆత్మీయ బంధువు కృష్ణుడికి ఎవరూ లేరు. కృష్ణుడిలో సగభాగం అర్జునుడు తెలుసునే. పదే పదే భారతంలో కృష్ణుడు ఎవరన్నాడు తెలుసా? నాలో సగం అర్జునుడే. ఇది తిక్కన గారి పద్యం. నాలో అర్జునుడు సగభాగం, నేను నారాయణుడిని, ఆయన నరుడు. నరుడు అవడం వల్ల ఆయనకి తానెవరో గుర్తులేదు, నేను ఆయన ఒకటే అనే విషయం గుర్తులేదు అని చెప్పాడు. అంతటి భగవంతుడిలో సగమైన అర్జునుడే శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం చూస్తే నాకు శాంతి కనిపించటం లేదు, సుఖం లేదు, నేను నిన్ను చూచి తట్టుకోలేకపోతున్నాను, మాడిపోతున్నాను, పిచ్చెక్కిపోతుంది నాకు. నీకు పుణ్యం ఉంటుంది, ప్రసీద దేవేశ జగన్నివాస. నా ఎడల ప్రసన్నుడు ఒక ఓ దేవేశ ఈ రూపాన్ని ఉపసంహరించన్నాడు. ఇప్పుడు మనమే కాసేపు ఇక్కడ ఎదురుకుండా ఉండగా ఆ లోపల ఉన్న ఆయనకి జాలి కలిగి అంతటా ఉన్న నేను ఎదురుకుండా ప్రత్యక్షం అవుతున్నానని ప్రత్యక్షం అయితే మొత్తం ఈ బిల్డింగ్ మాడి బస్ అయిపోతుంది, మనం ఎవరో ఉండం. అందుకే ఆయన అనుగ్రహించి ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ తన విశ్వరూపంతో కనబడాల. మరి కనబడని ఈ పరమాత్మని మనం రోజూ గుర్తించడం ఎలాగా, ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అని ఒకప్పుడు ఋషులంతా ఆయన దగ్గరికి వెళ్ళారు. బాబు నువ్వు అంతటా ఉన్నావు, అంతా ఉన్నావు కదా అని నిన్ను ప్రార్థిస్తే, విశ్వరూపంతో నువ్వు దర్శనమిస్తే మేము చూసి తట్టుకోలేము. తట్టుకోకుండా ఉండడానికి నువ్వు మళ్ళీ కొంత రూపాన్ని ఉపసంహరించుకుని, కాంతిని తగ్గించుకుని, ధ్రువుడికి కనిపించినట్టుగా, ఏ ఆంజనేయుడికో కనబడినట్టుగా మా కోసం కొంత రూపంతో కనబడతాం అనుకుందాం. కానీ ఇలా అస్తమానం కనబడినా అది నీకు మాకు కూడా కష్టమే. కాబట్టి మాకు రోజు నీ అనుగ్రహం కావాలి, నీ దర్శనం కావాలి, మేమేం చెయ్యాలని ఒకప్పుడు ఋషులంతా ఆయన అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా అసలు రూపంతో మీకు దర్శనమిస్తే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి, రోజు నా రూపాన్ని చూస్తే మీరు మీ పనులు చేయలేరు, కాబట్టి మీకోసం నేను విగ్రహ రూపం ధరిస్తున్నాను. నా విగ్రహం చూస్తే మీకు ఇక్కడ నేనున్నానని ఒక నమ్మకం కలుగుతుంది, ఒక నిగ్రహం కలుగుతుంది. కాబట్టి విగ్రహం మీకు ఒక నిగ్రహానికి, విగ్రహమే నేను కాదు, ఆ విగ్రహంలో నేను ఉన్నానని కనిపెట్టండి. అది కేవలం ఆ విగ్రహమే నా రూపం కాదు, నా రూపం ఆ విగ్రహంలో కొంత ఉన్నది. ఒక ఆయన పెద్ద కంపెనీ ఉందండి, ఈ కంపెనీ బోల్డ్ తోటలు బ్రాంచ్లు పెడతాడు, హెడ్ ఆఫీస్ ఉంటుంది, బ్రాంచ్లు ఉంటాయి, కానీ ఆ బ్రాంచ్ ఒకటే కంపెనీ అంటాము మనం. కాదండి, ఈ బ్రాంచ్ అండి, ఇది ఒక శాఖ అండి, ఇలాంటివి ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయండి, ఓ హెడ్ ఆఫీస్ ఉందండి. అయినా ఆయన ఎక్కడ ఉంటాడో మాకు తెలియదండి, ఏ క్షణంలో ఎక్కడ ఉంటాడో తెలియదండి. మనం ఈ బోర్డు కంపెనీల గురించే చెబుతూ ఉంటే ఇంత ప్రపంచమనే ఈ కంపెనీని స్థాపించిన పరమాత్మ ఒక తోట ఎలా ఉంటాడు మరి? కానీ మన కోసం ఇదో బ్రాంచ్ పెట్టాడు. ఈ గుడి అనేది లేకపోతే ఆ గుడి కింద యంత్రం ఉండదు, ఆ యంత్రం లేకపోతే పరమాత్మ శక్తి అక్కడ కేంద్రీకృతం అవ్వదు. కాబట్టి భగవంతుని శక్తిలో ఒక వంతుని తీసుకుని 16 కళల్లో ఒక కళని ఒక యంత్రంలో ప్రతిష్ఠించి ఆ యంత్రాన్ని విగ్రహం కింద పెట్టడం వల్ల ఆ విగ్రహాన్ని మనం చూసి దానికి దండం పెట్టగానే ఆ అడుగునున్న యంత్రంలో ఉన్న శక్తి ఏం చేస్తుందన్నమాట, మన భక్తికి, మన అనురక్తికి, మన ప్రార్థనకి అనుగుణంగా ఆ యంత్రం స్పందిస్తుంది, స్పందించి మన కోరికలు తీరుస్తుంది. అందుకే యంత్ర ప్రతిష్ట ఎలా జరిగిందన్న దాని మీద ఆ ఆలయం యొక్క వ్యవస్థ ఆధారపడింది. ఒక్కొక్క ఆలయానికి వెళ్ళిన కోరికలు తీరడం లేదంటే అడుగుల యంత్రము సక్రమముగా లేదు, ఆ యంత్రమును జపము చేసి అడుగులు ప్రతిష్ఠించలేదని అర్థం. ఒక్కొక్క గుళ్ళో వెళ్ళండి, మీరే అంటారు చాలామంది ఫలానా గుళ్ళోకి వెళితే వేస వచ్చేస్తుంది, ఫలానా గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మాకు అనుకున్న ఇల్లు వస్తుంది, లేక ఉద్యోగం వస్తుంది అంటున్నారంటే అర్థం ఏంటన్నమాట, అక్కడ ఆ యంత్ర ప్రతిష్ట సరైన వ్యవస్థలో చేయబడింది. చేయబడటం వల్ల ఏమవుతుందన్నమాట, మీరేమనుకుంటే అది అవుతుంది. ఈ విధంగా భగవంతుడు ఏం చేశాడనమాట, అంతటా ఉన్న తన శక్తి ప్రజలకు అందించడం కోసం తన శక్తిని యంత్రం రూపం ఆలయ రూపంలో లోకానికి అందించాడు. కాబట్టి ఆలయం అనేది దేవుని యొక్క 16 కళలో ఒక భాగం అనమాట. పరమాత్మకి 16 కళల్లో ఆలయం అనేది ఒక కళ. మరి రెండో కళ ఏమిటి? 16 కళల్లో రెండో కళ, మొదటి కళ అదైతే రెండవ కళ పురాణములు. పురాణములు వినడం ద్వారా శివుడిలో ఉన్న లేక విష్ణువులో ఉన్న ఆ రెండవ కళని పొందుతాం మనం. మూడవ కళ ఏమిటి అంటే భార్యాభర్తలిద్దరూ వరుసగా ఐకమత్యంతో కలిసి ఉంటే పరమాత్మ యొక్క 3వ కళ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఓ గుడికి వెళ్ళి రోజు దండం పెడుతున్నాం, ఉపన్యాసములు వింటున్నాం, దంపతులు ఇద్దరూ కలిసి ఉంటున్నాం, అంటే మన ఇంట్లో భగవంతుడి యొక్క 3 కళలు ఉన్నాయి. అందుకే మీరు ఇప్పుడు భార్యాభర్తలు ఐకమత్యంతో కలిసి ఉన్న ఇంట్లో ఉన్న సుఖం ఇంకెక్కడ ఉండదు. కారణం ఏంటంటే అందులో కళ ఉంది, పరమాత్మ కళ. రోజు వీళ్ళిద్దరు కొట్టుకు తెచ్చిపోతే ఆ ఇంట్లో భగవంతుడి యొక్క 3వ కళ వెళ్ళిపోతుంది. అందుకే ఆ ఇంట్లో కళకళలు ఉండవు. కాబట్టి పూర్వకాలంలో ఇంట్లో కానీ ఆలయంలో కానీ దైవ దర్శనం చేసేవారు, అంటే భగవంతుడి యొక్క ఒక కళని పొందేవారు. తర్వాత వీలున్నప్పుడల్లా భగవత్ కథలు వినేవారు, దానివల్ల 2వ కళని పొందేవారు. 3వ కళ దాంపత్య సుఖం, దంపతుల యొక్క అనురాగం. 4వ కళ పిల్లలు. మీ పిల్లలు కనుక సక్రమంగా ఉంటే, వాళ్ళని సక్రమంగా పెంచితే, వాళ్ళకి శరీర మార్గం చెబితే, అంటే వాళ్ళకి శ్లోకాలు చెప్పించటం, వాళ్ళ చేత భగవన్నామం చేయించటం, కాస్త మంచి మంచి పాటలు పాడించడం, వాళ్ళ చేత సాధ్యమైనంత వరకు చెడు పనులు జరగకుండా ఉండేలా చూడటం, ఇవన్నీ చేస్తే భగవంతుని యొక్క 4వ కళ మీ ఇంట్లో ఉంటుంది. కలియుగంలో ఈ 4 కళలు మాత్రమే కుటుంబంలో ఉంటాయట, మిగతా భగవంతుని 12 కళలు ఉండవు. కానీ ఈ 12 కళలు కూడా మాకు కావాలన్నారు మళ్ళీ వేదవ్యాసాలు. బాబు మాకు కేవలం కలియుగంలో 4 కళలు ఇస్తానంటున్నావు, అందులో 1 కళ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటున్నావు, 2వది